ఓం శాంతి. ఈరోజు 5వ తేదీ నవంబర్ 2025 బాబా యొక్క సాకార మహావాక్యాలు. అయితే బాబా ఈరోజు మురళి యొక్క సారాంశం చెప్తారు. హెడ్లైన్ ఉంది, మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమంతా రోగగ్రస్తులతో నిండిన పెద్ద హాస్పిటల్. ఈరోజు బాబా ఈ మొత్తం ప్రపంచాన్ని రోగగ్రస్తమైన హాస్పిటల్ అంటారు. బాబా మొత్తం ప్రపంచమును నిరోగిగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న, ఏ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడు నిరుత్సాహపు లేక దుఃఖపు అల రాజాలదు? జవాబు, ఇప్పుడు మనం ఈ పాత ప్రపంచమును, పాత శరీరమును వదిలి ఇంటికి వెళ్తాము. మళ్ళీ మనం కొత్త ప్రపంచంలో పునర్జన్మలు తీసుకుంటాము. ఇప్పుడు మనం రాజ్యంలోకి వెళ్లేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. పిల్లలైన మన కొరకు ఇప్పుడు బాబా ఆత్మిక రాజ్య స్థాపనను చేస్తున్నారు అన్న స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు అల రాజాలదు. కదా, దుఃఖం అనేది రాదు. రాకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి అంటే ఈ స్మృతి అన్నమాట. బాబా వచ్చారు, కొత్త రాజ్య స్థాపన చేస్తున్నారు అనే విషయాన్ని స్మృతిలో పెట్టుకోరు. పాట ఉంది, నీవే తల్లివి తండ్రివి, గురువు దైవం సర్వస్వం నీవే అని చెప్పేసి పాట. ఓం శాంతి. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఏ విధంగా బాబా సదా ఆత్మాభిమానిగా ఉంటారో అలాగే ఆత్మాభిమానిగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క బాబాను హృదయపూర్వకంగా ప్రేమిస్తూ వారితో పాటు ఇంటికి వెళ్ళాలి. అంటే ఒక బాబాపైనే హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి అంటారు బాబా. రెండో పాయింట్, అనంతమైన తండ్రిపై పూర్తి గౌరవంను ఉంచాలి, అనగా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. పిల్లలు బాగా చదువుకొని పాస్ అవ్వండి అని బాబా మొట్టమొదటి ఆజ్ఞను ఇచ్చారు, దానిని పాటించాలి. ఈరోజు వరదానము, శక్తిశాలి సేవ ద్వారా నిర్బలులలో బలమును నింపి సత్యమైన సేవాధారి భవ. శక్తిశాలి సేవ ద్వారా నిర్బలులలో బలమును నింపి సత్యమైన సేవాధారి భవ. విస్తారంలో బాబా అన్నారు, సత్యమైన సేవాదారులు వాస్తవిక విశేషత. సేవాదారుల యొక్క వాస్తవిక విశేషత ఏంటి అంటే నిర్బలంగా ఉన్న వారిలో బలమును నింపేందుకు నిమిత్తంగా అవ్వడం. సేవనైతే అందరూ చేస్తారు, కానీ సఫలతతో ఏదైతే అంతరం, సఫలతలో ఏదైతే అంతరం కనిపిస్తుందో దానికి కారణం సేవ సాధనాలలో శక్తి యొక్క లోపం. సేవ సాధనాలలో శక్తి యొక్క లోపం. ఏ విధంగా కత్తిలో పదును లేనట్లయితే ఆ కత్తి పనికిరాదు, అలా సేవ సాధనాలలో ఒకవేళ స్మృతి శక్తి అనే పదును లేనట్లయితే సఫలత ఉండదు. కావున శక్తిశాలి సేవాదారిగా అవ్వండి, నిర్బలులలో బలమును నింపి క్వాలిటీ ఆత్మలను వెలికి తీయండి, అప్పుడే సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్, ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి. ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి. మీఠే మీఠే సికిలతే బచ్చం ప్రతి మా పితా బాప్ తదక యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్ కి రూహాని బచ్చం కో నమస్తే. హమ్ రూహాని బచ్చం కి రూహాని మా పితా బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. ఓం శాంతి. అవ్యక్త ప్రేరణ ఉంది, అశరీరీ స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని చేయండి. మామూలుగా అయితే అశరీరిగా అవ్వడం సహజం, కానీ ఏ సమయంలోనైతే ఏదైనా విషయం ఎదురుగా వచ్చినా, సర్వీస్లో ఏదైనా ఇబ్బంది ఎదురుగా వచ్చినా, అలజడిలోకి తీసుకువచ్చే పరిస్థితి ఏదైనా వచ్చినా, అటువంటి సమయంలో ఆలోచించారు మరియు అశరీరీలు అయిపోయారు. అంటే ఎలాంటి పరిస్థితిలో అయినా ఇలా ఆలోచన చేయగానే అశరీరిగా అయిపోవడం అనేది కావాలన్నమాట. ఇటువంటి స్థితి కొరకు బహుకాలపు అభ్యాసం అవసరం. ఆలోచించడం మరియు చెయ్యడం ఒకేలా ఉండాలి, అప్పుడు అంతిమ పరీక్షలో పాస్ కాగలుగుతారు. ఓం శాంతి. బాబా ఈరోజు ముఖ్యమైన విషయాలు ఏమన్నారంటే, మనం మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు, ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇదంతా రోగి, అలాగే రోగి ప్రపంచము, రోగగ్రస్తులు అవను వారెవరు ఉండరు అంటారు బాబా. ఏదో ఒకటి తప్పకుండా అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచమంతా అతి పెద్ద హాస్పిటల్ అంటారు బాబా. ఇందులో మనుషులందరూ పతితులుగా రోగులుగా ఉన్నారు, ఆయువు కూడా చాలా తక్కువగా ఉంది అంటారు బాబా. కానీ బాబా ఇక్కడ మనల్ని సదా ఆత్మాభిమానిగా అయ్యేందుకు పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఆత్మాభిమాని అంటేనే బాబా అంటారు ఉన్నతులు, నేను ఆత్మాభిమానిని అయితే బాబా అంటారు. శివబాబా అయితే సదా ఆత్మాభిమానిగా ఉంటారనమాట. బాబా ఎవరిలోకైతే వస్తారో అతనికి కూడా ఆత్మాభిమానిగా తయారు చేయడం అనేది బాబా పని అనమాట. బాబా తనను కూడా ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. ఓం శాంతి.
ఓం శాంతి. ఈరోజు కూడా మనం ప్రభాబెహన్ అనుభవాన్ని వింటున్నాము. బాబా యొక్క మహావాక్యాలపైన చాలా అచలమైన విశ్వాసం ఉండినది అంటున్నారు జగదీష్ పైకి, బాబా పైన మరియు బాబా యొక్క మహావాక్యాలపైన. సో ఇలా మా అక్కేలకి కూడా విశ్వాసం ఉండేందుకోసం అక్కేలకు కూడా కొన్ని కొన్ని విషయాలను వినిపిస్తుండేవారు. అన్నయ్య అంటుండేవారు, బాబా యొక్క ఒక్కొక్క మహావాక్యము లక్షల కోట్ల రూపాయలతో విలువైనది అని. ఈ జ్ఞానంతో ఆత్మ యొక్క అంధకారం అనేది తొలగిపోతుంది, జీవితం పవిత్రంగా మరియు శ్రేష్టంగా అవుతుంది, మనుషులు దేవతలుగా అవుతారు, భగవంతుడు సర్వజ్ఞుడు సత్యము. వారి యొక్క మహావాక్యం అనేది ఏది కూడా పొరపాటు కాచాలదు. భగవంతుడి మహావాక్యం అనేది మనుషులతో పొరపాట్లు అవుతవి, కానీ భగవంతుడితో పొరపాట్లు కాచాలవు. వారి సర్వుల యొక్క కళ్యాణకారి శుభకారి ఎల్లప్పుడూ వారి జీవితంలో గట్టిగా కట్టుకోండి అని అంటున్నా, అంటే బంధించుకోండి. ఏమని, ఈ సంఘం యుగంలో మనకు ఏదైతే జ్ఞానం లభించిందో ఇదే సత్యమైన జ్ఞానము, ఇంకా ఇది తప్ప ఇంకే జ్ఞానము సత్యమైనది కాదు అని. కొంగుకు ముడి వేసుకోండి అని చెప్తారు కదా, అలా ముడి వేసుకొని పెట్టుకోండి, గట్టిగా బంధించుకోండి బుద్ధిలో అని చెప్తున్నారు. ఇలాంటి జ్ఞానం పైన పూర్తి నిశ్చయం అనేది ఏర్పడాలి అని అన్నయ్య చెప్తుండేవారు అని అంటున్నారు. ఈ జ్ఞానంలో రావడంతో మొదట నేను అంటే మా తల్లి తండ్రితో పాటు చాలా భక్తి చేసేదాన్ని. జ్ఞానంలోకి వచ్చే కంటే ముందు అక్కయ్య వాళ్ళ తల్లిదండ్రులతో పాటు భక్తి చేసేవారు, వారితో పాటు తీర్థయాత్రలు కూడా వెళ్ళేవారు. నా మనసులో ఒకే ఆశ ఉండినది, ఒకవేళ నాకు భగవంతుడు లభించినట్లయితే నేను వారితో ప్రశ్నిస్తాను, ఏమని ఈ సంసారాన్ని ఎందుకు తయారు చేశారని అడుగుతాను అని అంటున్నారు. అక్కే అలా ఉండేదంట తన మనసులో, ఒకవేళ భగవంతుడు కనిపిస్తే ఈ ప్రపంచాన్ని సంసారాన్ని ఎందుకు తయారు చేశారు అని ప్రశ్నించేదాన్ని అని అంటున్నారు అక్కయ్య. మా తండ్రి గారు కూడా పిల్లలందరితో చాలా దాన పుణ్యాలు కూడా చేయించేవారు, అనాథలకి మరియు పేదవారికి చాలా దాన పుణ్యాదులు చేయించేవారు. ఆ సంస్కారమే మాలో కూడా నింపారు అని అంటున్నారు వాళ్ళ నాన్న. 1982లో నాకు బాబా యొక్క జ్ఞానం లభించింది. జ్ఞాన యోగాలు చేస్తూ ఇంకా నాకు కోర్సు 7 డేస్ కోర్సు చేశాను అయింది. అప్పుడు అన్నయ్యను మొదటిసారి సెంటర్లో చూశాను. వారు వేరే ఒక అన్నయ్యతో మాట్లాడుతున్నారు ఏదో ముద్రించే విషయంలో. ఆ సమయంలో నాకు తెలియదు ఈ సంస్థలో ఒక పెద్ద అన్నయ్య జగదీష్ భాయ్ అనే విషయం నాకు తెలియదు అని చెప్తున్నారు. ఇంకా వైట్ డ్రెస్ వేసుకొని ఉండినారు, బాబాయ్ ఒక బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు. నేను వారితో చేతులు జోడించి నమస్తే చెప్పాను. అప్పుడు అన్నయ్య అన్నారు, మీరు ఓం శాంతి ఎందుకు చెప్పలేదు అని. అంటే చేతులు జోడించి నమస్కారం చెప్పేసరికి అన్నయ్య అడిగారు అన్నట్టు, ఓం శాంతి ఎందుకు అనలేరు అని. సో చక్రధరి దీది కుమారిల క్లాసు చేయిస్తున్నారు అక్కడ. ఒకరోజు అన్నయ్య అక్కడికి వచ్చారు. ఆ సమయంలో మేము 3 కుమారిలము ఉన్నాము. చక్రధరి దీది కుమారిలకు క్లాస్ చేయించే సమయంలో జగదీష్ భాయ్ అక్కడికి వచ్చారు. సో అక్కడ 3 కుమారిలు ఉన్నారు. అన్నయ్య నన్ను ప్రశ్నించారు, అంటే మీ యొక్క లక్ష్యం ఏంటి అని. నేను చక్రధరి దీది వైపు చూస్తూ నేను అన్నాను, నేను ఈ విధంగా అంటే చక్రధరి దీదిలాగా కావాలి, ఇక్కడ సెంటర్లో ఉంటూ సేవ చేయాలి అని. ఇంకా 2 సిస్టర్ వేరే సిస్టర్ ఉన్నారు కదా, ఆకే అంటున్నారు నేను ముంబైలో ఉంటూ సేవ చేయాలి అని. 3 అక్కే అన్నారు నేను మధుబన్లో ఉండాలి అని. ఇంకా తర్వాత అన్నయ్య నాతో ప్రశ్నించారు. వాళ్ళిద్దరంటే ఓకే, వేరువేరు స్థానాల్లో ఉంటూ సేవ చేయాలని అనుకుంటున్నారు, కానీ మీరు ఇక్కడే శక్తినగర్లో ఉంటూ ఎందుకు సేవ చేయాలనుకుంటున్నారు అని అడిగారు. అక్కే అన్నారు, ప్రభాబెహన్ బాయ్ సాబ్, నేను ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో నాకు అనిపించింది గణేష్ రూపంలో కనిపించారు, గణేష్ యొక్క స్వరూపం, వినాయకుడి స్వరూపం కనిపించింది అని. ఎక్కడైతే విఘ్న వినాశకుడు గణేష్ ఉంటారో అక్కడ ప్రతి విషయంలో సఫలత అనేది ఉండే ఉంటుంది. చక్రధర దీదీనే మాకు పరిచయం చేయించారు, మీది అన్నయ్య పెద్ద అన్నయ్య సాహిత్యం రాస్తుంటారు మొదలైన అలా చెప్తూ మీ పరిచయాన్ని మాకు ఇచ్చారు. ప్రతి నెలలో ఒక బుధవారము అన్నయ్య కుమారులకి క్లాస్ చేయించేవారు, ప్రతి శుక్రవారము నెలలో ఒకరోజు అన్నట్టు, బుధవారము కుమారులకి క్లాసు, శుక్రవారము అన్నయ్యలకి క్లాస్ చేయించేవారు. ఈ ప్రకారంగా ప్రతి సోమవారము మళ్ళీ మాతలకి క్లాస్ చేయించేవారు. ఒకసారి మాతల యొక్క క్లాస్లో ఒక మాత బైసాప్తో అన్నారు, జగదీష్ భాయ్తో అన్నారు, మా యొక్క పతి నన్ను చెప్పులతో కొడతారు, నేను బ్రహ్మకుమారుల వద్దకు వస్తున్నాను కదా, సో ఎందుకు వెళ్తున్నావు అని కొడతారు అని. సో అన్నయ్య వారికి అర్థం చేయిస్తూ ఉన్నారు, అయినప్పటికీ ఆ మాతాజీ పాపం ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ మాతాజీ క్లాస్లో రెగ్యులర్గా వస్తున్నారు. 3 సంవత్సరాల ముందు అన్నయ్య వారికి ఆ మాతాజీకి అర్థం చేయించారు, ధైర్యాన్ని ఇచ్చారు, సాహసాన్ని ఇచ్చారు. క్లాస్లో ఎప్పుడైతే మాతల్ని ప్రశ్నిస్తుంటారు కదా, మీ యొక్క లౌకిక జీవితం ఎలా నడుస్తుంది అని అన్నయ్య ప్రశ్నించినప్పుడు ఇంకా మాతలు వారి యొక్క ఇంటి సమస్యలను వినిపిస్తుంటారు. ఒకరు అంటారు మా వారి యొక్క పతి విషయాన్ని వినిపిస్తారు, ఒకరు వారి పిల్లల యొక్క విషయాన్ని వినిపిస్తారు, వారి ఒకరేమో అత్త విషయాన్ని వినిపిస్తారు, ఒకరేమో వారి కోడలి విషయాన్ని వినిపిస్తారు, అలా అందరు అనేక రకాలుగా వినిపిస్తారు. ఒక మాతాజీ అన్నయ్యతో చెప్తున్నారు వారి యొక్క కుమారుడు నత్తిగా ఉండేవారు, అంటే సరిగా మాటలు రాకపోయేది, వారికి బిజినెస్ చాలా పెద్దది ఉంది, ధనము సంపత్తి కోసము ఏమీ లోటు లేదు, కానీ వారి యొక్క కుమారుడు అలా ఉన్నారు, ఏం చేయాలి అని అలా అన్నయ్యతో చెప్పారు. అన్నయ్య ఇంకా ఆ కుమారుడిని రాత్రి 9 గంటలకి వారి వద్దకి పిలిచారు, మరియు బాబా యొక్క విషయాలని అర్థం చేయించారు. తర్వాత సోదరీలతో మురళీ పాయింట్స్ని వినిపించమన్నారు. నేను చూశాను అన్నయ్య కేవలం, ఎవరైతే ఆ మాతాజీ యొక్క కుమారుడు ఉన్నారు కదా బేట, ఆయన కేవలం నత్తిగా మాట్లాడమే కాదు, వారి యొక్క బుద్ధి కూడా చాలా డీలాగా ఉండేది, అంటే మందబుద్ధిగా ఉండేవారు. సో వారు రోజు సెంటర్కి రావడం స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత వారి జీవితంలో చాలా పరివర్తన వచ్చింది. ఇంకా టిక్ టాక్ మంచి డ్రెస్ని ధరించి ఇతరులతో పాటు మంచి వ్యవహారం చేయడం మొదలైంది. అప్పుడు వారి యొక్క తండ్రితో షాప్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశాడు బిజినెస్లో, లౌకిక వారి యొక్క ఆ పిల్లడి యొక్క తండ్రితో. సో అన్నయ్య చాలా శుభ భావన మరియు కళ్యాణ భావన పెట్టేవారు, బాబా యొక్క జ్ఞానంతో అందరి కళ్యాణము చేసేవారు. వారు అంటుంటేవారు బాబా యొక్క జ్ఞానం ఇంత శ్రేష్టమైనది, సో దీన్ని అందరికీ వినిపించండి, అందరి జీవితాన్ని తయారు చేయండి అని అన్నయ్య చెప్తుండేవారు. యోగం యొక్క ప్రయోగం కూడా చేయండి అని అనేవారు. ఒకసారి అన్నయ్య సోదరీలతో అన్నారు, సెంటర్ పైన ఏదైతే బోర్డు తగిలించబడి ఉంది కదా, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని, సో దాన్ని ఆ బోర్డు దృష్టి ఇస్తూ మరియు సంకల్పం చేయండి. బాబా బోర్డుకి దృష్టినివ్వండి మరియు సంకల్పం చేయండి. బాబా ఎంతమంది అయితే ఈ జ్ఞానాన్ని వదిలి వెళ్ళారో వారు ఈరోజు లేదా రేపు ఈ 2 రోజులలో తమకు తాముగా సెంటర్కి రావాలి. భలే వారు కలిసి వెళ్ళిపోయినా సరే, కానీ తప్పకుండా రావాలి అని అన్నారు అన్నయ్య. అలా యోగం చేయమని చెప్పారు. ఇంకా అందరు అక్కయ్యలు యోగంలో కూర్చున్నారు. నా కోసం ఇదొక కొత్త అనుభవంగా అయిపోయింది అని చెప్తున్నారు అక్కయ్య. అందరు అక్కేలు లక్ష్యం పెట్టుకొని ఉదయం 10:30 నుండి 12:30 వరకు యోగంలో కూర్చొని బోర్డు వైపు చూస్తూ దృష్టినిస్తున్నారు. ఎవరైతే జ్ఞానంలోకి వచ్చి వదిలి వెళ్ళిపోయారో వారిని ఆహ్వానం చేస్తున్నారు. ఇంకా 2 రోజుల లోపల 15 నుండి 20 మంది సెంటర్కి రావచ్చారు. ఎవరైతే ముందు జ్ఞానంలోకి వచ్చి జ్ఞానాన్ని వదిలి వెళ్ళిపోయారో సో వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. వారిలో నుండి కూడా ఒకరు నా నుండి నాకంటే ముందే సెంటర్కు వచ్చి ఉండినారు. అప్పుడు నేను వారిని ప్రశ్నించాను, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని. సో వారు నాతో అన్నారు, మీకంటే ముందు మేము వస్తుండేవారమి అని. నేను ఈ దృశ్యాన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయాను, యోగంలో ఇంతటి శక్తి ఉంటుందా అని అంటున్నారు ప్రభాబెహన్. ఒకసారి విషయం ఇలా జరిగిందని చెప్తున్నారు. సెంటర్లో 18 జనవరి నిమిత్తము పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టారు. 17 జనవరికి 18 జనవరికి బదులు అంటే 17కి పెట్టారు ప్రోగ్రాము. అందులో ఒక మాత వచ్చారు, అన్నయ్య యజ్ఞం యొక్క కథని వినిపిస్తున్నారు, యజ్ఞం యొక్క హిస్టరీని వినిపిస్తున్నారు. వింటూ వింటూ ఆ మాతాజీ ఇంకా చాలా ఏడవడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను ప్రశ్నించాను, మీరెందుకు ఏడుస్తున్నారు అని. వారు అన్నారు, ఇక్కడ ఏదైతే యజ్ఞం యొక్క హిస్టరీని వినిపిస్తున్నారు కదా, అప్పుడు అది ఓం మండలిలో నేను కూడా ఉండినాను, నాకు ఒక్క నిమిషం కోసం అన్నయ్యతో కల్పించండి అని అడిగారు ఆ మాతాజీ. ఇంకా బైసాబ్ ఆ మాతాజీతో కలిసి వారితో చాలా ప్రేమతో స్టేజ్ వరకు తీసుకెళ్లారు. ఇంకా మాతాజీ అన్నారు, ఎప్పుడైతే సంస్థలో బెగ్గరి పార్ట్ వచ్చిందో అప్పుడు నేను జ్ఞానంని వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు రూప్నగర్లో ఉంటున్నాను. సో నాతో పాటు ఆ సమయంలో ఎవరైతే క్లాస్కు వస్తుండేవారో వారందరూ కూడా దాదీలుగా అయిపోయారు, నేను నా పిల్లలకి దాదీ అయ్యాను అని ఆ మాతాజీ అలా చెప్తున్నారు. ఈ విధంగా అన్నయ్య అందరికీ గౌరవంని ఇస్తుండేవారు. ఇంకా రేపటి విషయంలో ప్రభాబెహన్ అనుభవాన్ని విందాము. ఓం శాంతి.